జై మహాకాల్. ఇది 29 సెప్టెంబర్ 2004 సాయంత్రం 4:30 సహ్యాద్రి దత్తాశ్రమంలో మాస్టర్ రిచిన్ లెక్చర్. జై గురుదేవ్.
యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. దేవ సంస్కృతి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. దేవ సంస్కృతి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం అవగాహన చేసుకున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే, దేవ సంస్కృతి అంటే జీవించే కళ. హౌ టు లివ్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. చెప్ప భగవంతుడు ఉన్నాడు, వాడిని పూజ చేస్తే మన కోరికలు ఏవో తీరుతాయి, వాడు ప్రార్థన చేస్తే వాడి అనుగ్రహం మన మీద పుడుతుంది. ఇది దేవ సంస్కృతి కాదు. దేవ సంస్కృతి ఏంటి అంటే హౌ టు లివ్, జీవించేటటువంటి కళ నేర్పుతుంది. ఆ జీవించేటటువంటి కళలలో సాధనలు కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉండవచ్చు. ఇది మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. జీవించటం ఎలా అనేది మనం నేర్చుకోవటానికి, మనం నేర్చుకున్నది ఇతరులకి చెప్పటానికి చెప్తున్నాం. దీన్ని పూజ్య గురుదేవుడు ఏమనేవారు అంటే, జీవన దేవతకి సాధన, జీవితమే ఒక దేవత, దాన్ని సాధన చేస్తాం మనం. ఈ జీవించటానికి సాధన చేయటంలో మనం అర్థం చేసుకున్నటువంటి ముఖ్య విషయం ఏమిటి అంటే, మనం బతకటానికి శ్వాస చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనము ఎలాంటి వాళ్ళమో మన శ్వాస పెరుగుతుంది. మన స్వభావము మన శ్వాసే. మన శరీరాలు ఇలా ఉండటానికి, ఇంకోళ్ళ శరీరాలు అలా ఉండటానికి, పొడుగ్గా ఉండటానికి, పొట్టిగా ఉండటానికి, అనారోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, చదువు రావటానికి, రాకపోవటానికి, కుటుంబంలో సవ్యమైనటువంటి వాతావరణం ఉండటానికి, ఉండకపోవటానికి, అన్నిటికీ ఏకైక కారణం ఏంటి అంటే శ్వాస. ఆ శ్వాసని ఉపయోగించుకోగలిగితే, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగితే దాన్ని సైన్స్ అంటాం, విజ్ఞానం అంటాం. మామూలు జ్ఞానం పంచేంద్రియాల ద్వారా వస్తుంది. విజ్ఞానం ఏం చేస్తుంది? పంచేంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని మనకి ఉపయోగపడేటట్టు చేస్తుంది. అలాగే ఈ శ్వాసను మీరు ఎప్పుడైతే ఉపయోగించుకోవటం మొదలెడతారో దాన్ని విశ్వాసము అంటాం. జ్ఞానము విజ్ఞానము, శ్వాస విశ్వాస. అంతేత విశ్వాసం ఉండాలి అంటున్నా అర్థం అది. మీరు ఊపిరి ఎలా తీసుకున్నారు, మీ శ్వాస ఎలా ఉందో మీకు తెలిస్తే మీకు విశ్వాసం ఉన్నట్టు, అంటే శ్వాస యొక్క విజ్ఞానం మీకు తెలిసినట్టు. చేత మొత్తము ఆధ్యాత్మికత జీవించేటటువంటి కళ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మళ్ళా విశ్వాసం అంటే నమ్మకం అని కాదు. విశ్వాసం అంటే మీ శ్వాస ఎలా ఉందో మీకు తెలుసు అని అర్థం. అంటే మీ పరిస్థితులు, మీ శారీరక పరిస్థితి, మీరు జీవించేటటువంటి ఊరు, మీరు జీవించేటటువంటి దేశము, ఇవన్నీ కూడా మీ శ్వాస మీదే ఆధారపడి ఉండే. అంచేత పరిస్థితులు మార్చడానికి మీరేమి గొప్ప పనులు ఏం చేయక్కర్లేదు. మీ శ్వాస మార్చుకుంటే చాలు. అంటే విశ్వాసాన్ని మార్చుకుంటే చాలు. దేన్ని మీరు విశ్వసిస్తున్నారు? భౌతిక జగత్తును విశ్వసిస్తున్నారా, మీ శ్వాసను విశ్వసిస్తున్నారా? భౌతిక జగత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చుకుంటే మీకు సుఖం వస్తుంది అనుకుంటే రాదు. ఎందుకంటే భౌతిక జగత్తులోని పరిస్థితులు మీ శ్వాస మీద ఆధారపడి ఉన్నాయి. ఇదే ప్రపంచంలో తినటానికి తిండి లేని వాళ్ళు ఉన్నారు, కట్టుకోవడానికి బట్ట లేని వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, రాజాధిరాజులు ఉన్నారు, అదే ఊళ్ళో. దాన్ని బట్టి మీకు అర్థమవుతోంది కదా, పరిస్థితుల వల్ల మీ పరిస్థితులు లేవు. ఒకడు కోటీశ్వరుడిగా ఉంటాడు, ఒకడు అడుక్కు తినేవాడిగా ఉంటున్నాడు. భావం అర్థమవుతుందా? నేనేం చెప్పదలుచుకున్నాను మీకు, మీ శ్వాస వల్ల మీరు ఇలా ఉన్నారు ఇప్పుడు ఉన్నట్టు. శ్రీకృష్ణుడి యొక్క మురళి అదే విజ్ఞానాన్ని నేర్పుతుంది. మురళి శ్వాస మీద ఆధారపడింది. శ్వాస తీసుకోకుండా మీరు మురళి వాయించలేరు. లోపల గాలి లేకుండా మీరు ఏం వాయించలేరు. శ్వాసను ఊదుతూ ఉంటారు. మీరు కూడా మీ 7 చక్రాలు ఉన్నాయి, మీకు కూడా 7 కన్నాలు ఉన్నాయి. మీ శరీరంలో చెప్పుకోవాలనుకుంటే 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 3 ముక్కు, 4 నోరు, మొత్తం 7. మీ శ్వాస ఈ 7 ద్వారా బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. మురళిలో కూడా శ్వాస 1 కన్నులోంచి ఊతాం మనం, మిగతా కన్నాల్లో వేళ్ళు కదులుతాయి. ప్రతి చోట మీరు గాలి ఊతారు. అలాగే మీరు ముక్కులోంచి గాలి తీసుకుంటారు, మిగతా 6 నుంచి శ్వాస రకరకాలుగా బయటకు వస్తుంది. ఎలా బయటికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అన్నది తెలుసుకోవటమే గాయత్రి మహావిజ్ఞానం. గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. అంటే ఈ విజ్ఞానాన్ని, ఈ శ్వాస విజ్ఞానాన్ని, ఈ ప్రాణ విద్యను మీరు ఇక్కడ నేర్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఎవరు ఒకళ్ళకి చెప్పడం కాదు, ఈ మాటలు వింటున్నటువంటి మీరు రేపు క్యాసెట్ ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ, మీ ద్వారా కానీ ప్రపంచంలో ఎంతో మంది ఈ విషయాన్ని వినవచ్చు. ఎవరు విన్నా వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఇదే, మీరు ఈ కార్యక్రమాలను మీ జనన మరణ సమస్యగా అర్థం చేసుకుని మీరు అతి తొందరగా ఈ కార్యక్రమాలు ప్రపంచానికి అందించకపోతే ప్రపంచము తనని తాను నాశనం చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉంది. తెలియక కావాలనవడు సావడు తెలియక చేస్తాడు. మొత్తం ప్రపంచం ఈ విజ్ఞానం గురించి ఎదురు చూస్తోంది కానీ అర్థం అవ్వటలే. శ్వాస, ఊపిరి, మన జీవితాలలో ఊపిరి చాలా ముఖ్యమైనది. ఆ ఊపిరిని వదిలేస్తున్నాం మనం. ఆ ఊపిరి గురించి ఏ విధమైనటువంటి అధ్యయనం మనం చేయటం లేదు. పిచ్చివాళ్ళలాగా ఇంజనీరింగ్, డాక్టర్లు, ఉద్యోగాలు, కంప్యూటర్స్, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. మీరు బిజినెస్ పీపుల్ అవుతారు, ఏమవుతారో, ఏదన్నా కూడా శ్వాస విజ్ఞానం మీకు లేకపోతే మీ జీవితాల్లో సుఖము, శాంతి, సమృద్ధి ఉండదు. దాని గురించి వెంపర్లాడకపోవటం మహామూర్ఖత్వము. సర్వనాశనం అయ్యేటటువంటి ప్రారంభం కలిగి ఉన్నటువంటి మానవులకి ఇంత చెప్పినా అర్థం కావటం లేదు. చాలా సీరియస్గా చెప్తున్నాను. అక్కడ నాశనం అయిపోయేటటువంటి ప్రారంభం ఉన్న వాళ్ళకే ఇది పట్టించుకోవాలనిపించదు. ఈ మాటలు విన్నారు కదా వాళ్ళు. కానీ 1000 మందిలో ఒక్కడైనా నేను బతుకుతాను, నేను జీవించేటటువంటి కళను అర్థం చేసుకుంటాను అంటే నోరు మూసుకుని కొన్ని సంవత్సరాల పాటు ఈ విద్యను అధ్యయనం చేయాలి. రాగానే ప్రశ్నలు వేయటం, మాట్లాడటం, డిస్కస్ చేయటం అనేటటువంటి బెదిరికలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఏం తెలుసని మనం డిస్కస్ చేసుకోగలం? ఏం తెలుసు? డిస్కషన్ నేను చెప్పింది చేయటం ఎప్పుడే. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుల దగ్గర నుంచి కలిసే వచ్చినం తవ అనేటువంటి మాట వచ్చేంత వరకు కూడా ఏమీ చెప్పలేదు. ఇక్కడ చెప్పి డిస్కస్ చేయడానికి ఏం లేదు. అక్కడ నోరు మూసుకు చేయటం ఏం చెప్పింది. ఆ మానసిక స్థితి మనం ఎంత తొందరగా తెచ్చుకోగలమో అంత తొందరగా ఈ గురువుని యొక్క ప్రణాళిక మీకు అర్థమవుతుంది. మీరు కాదు నిర్ణయించవలసింది ఏది మంచిది ఏది మంచిది కాదు. డిస్కషన్ ఎప్పుడు అంటే సబ్జెక్ట్ వచ్చాక, 3-4 సంవత్సరాలు మీరు సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అప్పటికి కూడా డిస్కస్ చేయాలని అనిపిస్తే అర్థమయ్యాక ఇంకా డిస్కస్ చేయాలి. నోరు ముసుకుని వాళ్ళ గొప్పతనం అర్థమయ్యాక వాళ్ళు చెప్పింది మాత్రమే చేస్తాం. అంచేత మీరు చాలా తొందరగా నడుము బిగించుకుని ఈ ఆశ్రమము మీ ఇంట్లోనూ, నేను ఈ ఆశ్రమం అనే అర్చన ఇచ్చంటే ఎవరు ఎక్కడ ఏ విధంగా స్పందిస్తారు అనేది నాకు అర్థం అవటం మానేసింది. ఎందుకంటే స్పందన తక్కువ, కబుర్లు ఎక్కువ. స్పందన తక్కువ, క్రిటిసిజమ్స్ ఎక్కువ. పని ఏం జరగదు, కబుర్లు కోటలు దాటిపోతూ ఉంటాయి. ఎందుకు ఇది చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఇది చివరి రోజు మనకి. దీని తర్వాత మీరు ఏదైనా ఒక విశేషమైనటువంటి ప్రణాళిక వేసుకుని ఆ విశేషమైనటువంటి ప్రణాళికకి అనుగుణంగా మీరు కార్యక్రమాలు మొదలెడితే మీరు నన్ను పిలవచ్చు అనే నేను చచ్చినట్టు మీ దగ్గరికి వస్తాను. ఎవరి కోసం వస్తాను? నన్ను ఇన్వైట్ చేయకండి. కానీ మీరు వచ్చి పనులన్నీ చేయండి మాస్టర్, అది జరగని పని. ఏం చెయ్యాలో నేను చెప్పాను, ఏమేం చెప్పానో మీరు కాస్త గుర్తు చేసుకోండి. ఆ కార్యక్రమాన్ని మీరు ఎలా చేస్తారో అన్నది మీ ఇష్టం. బ్రోచర్ లాంటివి తయారు చేసుకుని దాంట్లో మేము ఈ సాధనా శిబిరాలు ఇన్ని రోజుల పాటు, ఉదాహరణకి ఆసనాలు 10 ఆసనాలు 5 రోజుల్లో నేర్పిస్తాం, ఓంకార సాధన 3 రోజుల్లో నేర్పిస్తాం, నడవటం ఎలా, ఆహారం తీసుకోవటం ఎలా 10 రోజుల్లో నేర్పిస్తాం, షట్చక్ర జాగరణ ఒక్కొక్క చక్రానికి 5 రోజులు 3 రోజులు 4 రోజులు మరి మీరు 8 రోజులు వేసుకుంటారో మీకున్న సబ్జెక్ట్ బట్టి, మీకు అవగాహన బట్టి ఒక్కొక్క చక్రానికి 3 రోజులు చెప్పుకున్నావు, 6 చక్రాలకి 6 3 18 రోజులు, దాన్ని 18 ఆదివారాలుగా పెట్టుకోవచ్చు మీరు. ఎందుకంటే మనిషి పాపం చాలా బిజీ వాడు, ఇంకా వాడికి టైం ఉండదు పాపం సెలవు పెట్టి రావడానికి. ఇంకా ఆ వెర్రివాడిని బాగు చేయడానికి డాక్టర్ వెర్రివాడిని చెప్పింది ముందు తలుపుతాడు. వెర్రివాడిని కంట్రోల్ చేయాలి అంటే ముందు వాడు చెప్పింది కరెక్ట్ అనాలి మనం, అంతేనా? వాడు చెప్పింది కరెక్ట్ అనకపోతే ముందు వాడు రాడు లైన్లోకి. అంతేత ప్రపంచం అనేటటువంటి కొన్ని కోట్లాది వెర్రివాళ్లతో మనము పనిచేయాల్సి వస్తుంది. అందులో మనం కూడా వెర్రివాళ్ళమేమో అని ఒక చిన్న అనుమానం నాకు. ఎందుకంటే ఆచరణ శూన్యమైనప్పుడు కబుర్లన్నీ కూడా వెర్రివాడే కబుర్లు చెప్పేది. ఎందుకు ఇది ఇంత సీరియస్ గా చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఇది లాస్ట్ క్లాస్ అవ్వచ్చు మీకు. ఆల్మోస్ట్ రేపు క్లాస్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ లాస్ట్ క్లాస్ అంటున్న నా ఉద్దేశం మీరు పని చెయ్యకపోతే లాస్ట్ క్లాస్, పని చేస్తే ఇది మొదటి క్లాస్. ఎందుకంటే నేను మీ నుంచి ఏమి కావాలని కోరుకుంటున్నాను మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. 365 రోజులు నిరంతరము ఇక్కడ ఏదో ఒక సాధన జరుగుతూ ఉండాలి. ఎవడూ రాకపోతే మీరు గోడకేసి తిరిగి కూర్చుని మీరు ఒక్కళ్ళు చేసుకోండి. బుద్ధుడు కథ చెప్పాను కదా, నేను బోధిధర్ముడు అని చైనాకి పంపిస్తాడు బుద్ధుడు ఒక వ్యక్తిని. చైనాకి పంపిస్తే ముందు వీడికి భాష రాదుగా, చైనీస్ భాష. చైనాకి వెళ్ళి ఏం చెప్తాడు? చెప్పటమే లేదు, వీడికి వచ్చిన భాషలో గోడకు తిరుగుని చెప్పుకుంటూ పోయేవాడట. ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నాడు పిచ్చివాళ్ళలా కానీ కొంతమంది నుంచుని విని వెళ్ళిపోయేవారు. నుంచుని విని మెల్లిమెల్లిగా 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 పెద్ద ఆశ్రమంగా మారిపోయింది. అంచేత సబ్జెక్ట్ మీరు గోడలకైనా చెప్పటం ముందు మొదలెట్టకుండా మీరేదో చాలా గొప్పవాళ్ళలాగా, మీరేదో వాళ్ళని ఉద్ధరించేసేటువంటి జ్ఞానం ఉన్నటువంటి లాగా వాళ్ళు వస్తే చెప్తాము. మీకేం చెప్తాను అసలు వస్తే చెప్పటం? అంచేత ముందు మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకోవాలి ముందు చాలా స్పష్టంగా. నేర్చుకోవటం అంటే కబురు చెప్పడం కాదు, ఆచరణ. ఇప్పుడు నేను ప్రాణాయామాల గురించి చెప్పాను, సహజ ప్రాణాయామం ఆచరణ చేయడానికి దాన్ని కొంచెమైనా అవగాహన చేసుకోవడానికి నేను 4 రోజులు పడుతుంది. ఎప్పుడు ఒక చోట కూర్చుని నిరంతరము దాన్ని గుర్తు చేసుకుంటూ మీ మీ పనులు ఉద్యోగాలకు వెళ్తూ ఉండండి, మళ్ళీ వచ్చేస్తూ ఉండండి, రాగానే మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండండి, నేను శ్వాస మీదే దృష్టి పెట్టుకోవాలి, నేను శ్వాస మీదే దృష్టి పెట్టుకోవాలి అంటే ఏదైనా వస్తుంది. కానీ ఏదో 2 ముక్కలు వినేసి మేము పక్క వాళ్ళకి చెప్పడం మొదలెడతాం, ఆ జాగ్యం నుంచి ముందు బయటపడాలి. ముందు మనం నేర్చుకుంటూ ఉంటూ ఉంటే ఖచ్చితంగా వినేవాళ్ళు దొరుకుతారు మీకు. నీకు సబ్జెక్ట్ ఎప్పుడైతే వచ్చేస్తుందో, చీకట్లో దీపం ఎప్పుడైతే వెలుగుతుందో, దీపం మీద ఆకర్షించేటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. ఆకర్షింపబడిన వాళ్ళు రారు, చీకటిగా ఉన్న రారు, నువ్వు ఎంత పెద్ద దీపం వెలిగించుకున్నా రారు. చేత చాలా బృహత్తరమైనటువంటి ప్రణాళిక మీ నుంచి నేను ఆశిస్తున్నాను. మీ నుంచి అంటే ఓడరేవులో ఉన్నటువంటి ఆశ్రమం నుంచే కాదు. ఈ మాట ఎవడు విన్నా కూడా వాడు ఇల్లు అలా మారిపోతే చాలు నాకు. ఎందుకంటే ఒక చోట వాడు చేస్తారో లేదో, అనుకుంటారో లేదో, జరుగుతుందో లేదో నేను చెప్పాను కదా. ఇది అయిపోగానే నేను పాదయాత్రకు బయలుదేరుతున్నాను. నేను రేపు ఎదురు రేపు పాదయాత్ర అంటే కాలి మీద ఏం నడిచి వెళ్ళను నేను. ఇలాంటి కార్యక్రమాలు విన్నటువంటి వాడు, మా ఇంట్లో మేము పెట్టుకుంటాం మాస్టారు, మేము ఇలా చేస్తున్నాం అంటే వెళ్ళి చూసి ఇలా చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. ఎవడు గెలవలేదు, ఓ చెట్టు కింద కూర్చొని నేనే గాలికి చెప్పుకుంటా. మీకు చెప్పి నేను ఆశ్రయించి చూపించాలి కదా. అంతే తప్ప మీరు నన్ను పిలవలేదు కనుక నేను చెప్పను అని ఏం లేదు. నేను గోడకి చెప్పుకుంటాను, గాలికి చెప్పుకుంటాను. కార్యక్రమాలు పూర్తిగా అర్థమయ్యాయి కదా మీకు. ఓంకార సాధన ఒకటి మీకు తెలియాలి, శ్వాస గురించి మీకు తెలియాలి, షట్చక్ర జాగరణ గురించి మీకు తెలియాలి, పంచకోశ జాగరణ గురించి మీకు తెలియాలి, మూడు గ్రంథుల భేదన గురించి మీకు తెలియాలి, సూర్య నమస్కారాల గురించి మీకు తెలియాలి, పతంజలి యోగ సూత్రాల గురించి తెలియాలి, జ్వాలాకుల మహర్షి గురించి మీకు తెలియాలి. ఇంకా అనేక మంది గురువుల గురించి నేను చెప్పాను కదా గురించేస్తాను. ఇదంతా కాకుండా పూజ్య గురుదేవుల యొక్క మొత్తము 70 వాంగ్మయంలో ఎన్ని రకాల సాధనలు ఉన్నాయో అసలు మీ తల తిరుగుతుంది. చూస్తే నేనే ఇంతవరకు చాలా వాంగ్మయాలు పేజీ తిప్పి చూడలేదు. నేను ఇంతవరకు చెప్తున్నవి ఆయన రాసిన 2-3 పుస్తకాల నుంచి చెప్తున్నాను. పేజీ తిప్పి చూస్తే ఇంకా ఏం కనిపిస్తాయో, ఆల్టర్నేటివ్ మెడిసిన్ గురించి, బందేడు బతకటం గురించి, గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఆయుర్వేదము, సువర్ణ విద్య గురించి ఆయన చాలా చెప్పాడు. ఆయుర్వేదము అంటే జీవిత పరిణామాన్ని పెంచుకోవడం ఎలా, సువర్ణము అంటే గాలి నొచ్చి ధనం సంపాదించుకోవడం ఎలా, అవి రెండు చెప్పండి మాస్టారు. మనం చెప్పాను కదా యమనియమాలు పాటించినటువంటి వాడికి ఆ రెండు విద్యలు రావు. ఇతను చెప్పినా వచ్చేవి కావాలి. వచ్చిన వాళ్ళు చేసి చూపిస్తూనే ఉన్నారు. దాన్ని గాలిలోంచి ఎలా సృష్టిస్తారో వాళ్ళు చేసి చూపిస్తూనే ఉన్నారు. మీకు నిదర్శనాలు కావాలి అంటే, కానీ యమనియమాల యొక్క ఆచరణ ఈ పాయింట్స్ ఈ క్లాస్లో నేను చెప్పినవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, ధ్యాన విధానము, ఇవన్నీ ఒక్కొక్కటి కొన్ని సంవత్సరాల పాటు జరిగేటటువంటి క్లాసెస్. కానీ కొన్ని సంవత్సరాల పాటు జరిగేటటువంటి క్లాసెస్ మనం కండక్ట్ చేయలేం కదా. అంచేత ఇంట్రొడక్షన్ 2, అన్ని ఇంట్రొడక్షన్ పరిచయం చేయటమే. మనం ధ్యానాన్ని పరిచయం చేస్తాం, ఓంకార ఉపాసనని పరిచయం చేస్తాం, గురువుల చరిత్రను పరిచయం చేస్తాం, యజ్ఞ విధానాన్ని పరిచయం చేస్తాం, దీపయజ్ఞ విధానాన్ని పరిచయం చేస్తాం, యుగయజ్ఞ విధానాన్ని పరిచయం చేస్తాం. అంత పరిచయమే, మనకి తెలిసిందేది చెప్తాం, ఎక్స్పర్ట్స్ అవ్వలేదు మనం. కానీ ప్రణాళిక రేపు 1వ క్లాస్ నుంచి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వాలి. దానికి ఇది చెప్పేది నేను. కబుర్లు దీంతో స్టాప్ అనమాట. దేవ సంస్కృతి అంటే ఏంటో అర్థమైంది కదా మీకు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అన్ని పరిస్థితులకి నీవే కారణము. ఇది మన ఆధారం, పంచవిధమైనటువంటి ఆధారం. ఈ ఆధారాన్ని మీరు అర్థం చేసుకుని మాతృసత్తాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సృజనాత్మకతను అర్థం చేసుకోవాలి, స్త్రీ శక్తిని అర్థం చేసుకోవాలి. అది గురువు గారి యొక్క ఉద్దేశం. రాబోయేటటువంటి కాలంలో నారీ శక్తి జాగృతం అవుతుంది అంటే ఆడవాళ్లు జాగృతం అవుతారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే గురుదేవులే స్వయంగా చాలాసార్లు చెప్తున్నారు పురుష శరీరంలో ఉన్నటువంటి స్త్రీని నేను అని. అంచేత ఏదో ఆడ శరీరం ఉన్నంత మాత్రాన ఆడవాళ్ళు అనుకోకండి. మీరందరూ కూడా గురువు గారి దానికి విరుద్ధమేమో అని నా డౌట్. ఏంటి గురువు గారిని పురుష శరీరంలో ఉన్నటువంటి స్త్రీ, నాకు మీరందరూ ఏమనిపిస్తే స్త్రీ శరీరంలో ఉన్నటువంటి పురుషులేమో అని. అంచేత స్త్రీ పురుష అనేటటువంటి పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మీకు అర్థమైపోయింది అని అనిపిస్తే, మీకు అలాంటి భావన నేను కలగజేసి ఉంటే ఖచ్చితంగా నేను శాతకాని వాడిని. ఎందుకంటే అంత ఈజీగా మీకు అర్థమైపోయి ఒక లెక్చర్లో స్త్రీతత్వము, మాతృతత్వము, పితృతత్వము అర్థమైపోతే పాపం గురువులు ఇన్ని వేల సంవత్సరాలు బట్టి ఇంత అవసరం పడాల్సిన అవసరం లేదు. మనకి తెలియదు అని అర్థమవుతే చాలు. మాతృతత్వం అంటే ఏమిటి, మాతృసత్త అంటే ఏమిటి, మాతృ దేవోభవ అంటే ఏమిటి, బ్రాహ్మీ శక్తి అంటే ఏమిటి, స్త్రీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తికి కారణం ఏమిటి, ఇది అర్థం చేసుకోమని నేను చెప్తున్నాను. నేను దీన్ని అర్థం చేసుకోవటానికి మీరు ఏ విధంగా స్టెప్స్ వేస్తారు, నేను 2 ఉదాహరణలు ఇచ్చాను. నేను మీకు దేవహూతికి కపిలుడు చెప్పిన భాగవతంలో ఉన్నటువంటి ఆ 9 నెలలలో స్త్రీ గర్భంలో పిండం ఎలా డెవలప్ అవుతుంది అన్నది మీరు చదువుకుని అర్థం చేసుకోండి. రెండవది, ఈనాడు ఈ మధ్య కాలంలో వీరబ్రహ్మం గారు తన తల్లికి చెప్పారు, ఇంకా చాలా మంది చెప్పుండచ్చు, అది మాతృతత్వం యొక్క గొప్పతనం తన తల్లికి. అదే నృత్యం సరస్వతి స్వామి సన్యాసం పుచ్చుకోకముందు తన తల్లికి చెప్పాడు, ఆ మాతృదేవోభవ మీరు ఎలా నేర్చుకుంటారు, ముందు మీరు చదువుకుంటూ ఉండండి, ఇక్కడ కూర్చొని క్లాసులు అలాగా మేము అడ్వర్టైజ్ చేసేస్తాం, క్లాసులు పెట్టేస్తాం. క్లాసులు పెట్టాక మీరు ఏం చెప్తారు వాళ్ళకి, మాస్టర్ రాలేదండి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాలి. మాస్టర్ రాదు, ఇంట్రొడక్టరీ క్లాసెస్ మాత్రం ఇంకా నేను రాలేను, నేను ఐ డోంట్ హ్యావ్ టైం. మీకు 22 ఏళ్ల బట్టి చెప్తున్నాను నేను ఈ విషయాలు, చెవిలో జోరీకి లాగో ఇల్లు కట్టుకుని చెప్తూనే వచ్చాను నేను. కదలిక లేదు, ఇప్పుడు కదలిక ఉంటుంది అనే భ్రమ నాకు లేదు, ఐఎమ్ వెరీ సీరియస్ అనమాట. ఎందుకంటే వాస్తవాన్ని గుర్తించలేనటువంటి వాడు మామూలు వ్యక్తే కాడు, గురువే అవుతాడు. అంచేత నాకు ఖచ్చితంగా వాస్తవాలు తెలుసు, మీరు అంత తొందరగా కదలలేరు. కానీ మాటలు గుర్తుంచుకోండి, కదలనేమన్నారే మాస్టర్ అని ఉక్రోషం మీకు పుడుచుకొస్తే అది మీకు వేడి ఇవ్వగలిగితే చాలు. అందుకు ఇదనేది మీరు చేతకాని వాళ్ళని కాదు, చేతకాని వాళ్ళకి ఎక్కడ ఎందుకు కూర్చుని ఉంటారు, మీరు ఇళ్లలో కూర్చుని ఉండేవారు, ఖచ్చితంగా మీకు చేతవు. ఇంకోటి ఏం చెప్పాను నేను, గ్యారంటీ ఇస్తున్నాను మీ అందరికీ కూడా షట్చక్రాలు పంచకోశాలు జాగ్రత్త అయిపోయి ఉన్నాయి. నా ఈ మాటలు ఇప్పుడు కాదు వింటున్నది, ఎప్పుడైనా ఏ జన్మలో అయినా ఎన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా కూడా ఏ వ్యక్తి కళ్ళల్లో అయినా నేను చెప్పిన ఈ మాటలు పడితే వాడు నా నుంచి ఇది గ్యారంటీగా తీసుకోవచ్చు. నేను గ్యారంటీ ఇస్తున్నాను ఆ వ్యక్తికి షట్చక్రాలు పంచకోశాలు జాగ్రత్త అయిపోయి ఉన్నాయి. జాగ్రత్త అయిపోయి ఉంటే ఇది మేము చదివాక దాన్ని ఉపయోగించుకోకపోతే ఏం లాభం, చేత మీకు షట్చక్రాలు అవి జాగ్రత్త అయినా ఏం లాభం. దానికి పెద్ద ఉదాహరణ హనుమంతుడు సుగ్రీవుడు. రాముడుతో పరిచయం కానంత వరకు హనుమంతుడు సుగ్రీవుడు మామూలు వ్యక్తులే, వారి నుంచి భయపడుతూ విశ్వముఖ పర్వతం మీద తల దాచుకున్నటువంటి వ్యక్తులే. అప్పుడు హనుమంతుడికి ఆ శక్తి లేదా, ఈ వరదానాలన్నీ రాముడిని చూసిన తర్వాత వచ్చాయా హనుమంతుడికి, ఎప్పుడు వచ్చాయి హనుమంతుడికి, రాముడిని చూడకముందే వచ్చాయి కదా. కానీ ఆ శక్తులన్నీ ఎప్పుడు ఉపయోగపడ్డాయి, రామ కార్యానికి అడుగు పెడితే, రామ కార్యానికి మొదలెడితే, కబుర్లు చెప్తే కాదు మీకు అంతే. ఈ షట్చక్రాలు కానీ ఈ పంచకోశాలు కానీ మీకు ఎప్పుడు ఉపయోగపడతాయంటే గురువుల యొక్క ప్రణాళికకి అనుగుణంగా మీరు జీవించగలిగితేనే అవి ఉపయోగపడతాయి మీకు. మామూలు వ్యక్తుల యొక్క ఆలోచన ధోరణ కానీ, మామూలు వ్యక్తుల యొక్క సహజమైనటువంటి భ్రాంతి పూర్ణమైనటువంటి జీవిత విధానమే మీకు ఆదర్శం అవుతే హనుమంతుడిలాగే మీరు కూడా తల దాచుకోవాలి. ఏ విషయముఖ పర్వతం చేయడం, ఎప్పుడు ఎవడొచ్చి కొట్టేస్తాడో అని భయంతోనే బతకాలి. ఇంతట పంచకోశాలు షట్చక్రాలు జాగ్రత్త అయినంత మాత్రాన్ని మీరు గొప్పవాడు కాలేరు. అంతేత మీ గొప్ప మీకు తెలియటమే, మీరు ఎప్పుడు మీకు ఆ శక్తి ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడవుతే మీరు ఈ రామ కార్యానికి, భగవంతుడి యొక్క కార్యానికి, గురువు యొక్క కార్యానికి పనిచేస్తారు. నాకు ఒట్లో బాగలేదు మాస్టర్, కాలు విరిగిపోయినా యుద్ధం చేస్తున్నటువంటి వాడు కాలు విరిగిపోయింది దెబ్బ తగిలింది అని యుద్ధం చేయటం మానడు. మంతడ మెలచ్చోడు, నా భుజానికి గుండు కూర్చుకుంది నేనేం చేస్తానని పక్కన కూర్చుంటాడా, కూర్చోడు వాడు. ఒకే ఒకసారే అలుతాడు వాడు, ఇంకా పడిపోతే అప్పుడు అలుతాడు. శరీరంలో ఏ మాత్రం ఉంపి ఉన్నా కూడా పాపితోనూ దేవుతోనూ ఏదో చేస్తూ నీకేమైంది మాయ రోగం, ఏం రోగాలు వచ్చాయి నీకు, ఏం మూలపడున్నారు మీరు, సిగ్గుపడాలి మనం అది అర్థం చేసుకున్నాం. అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు రాబోయే 2-3 రోజుల తర్వాత నాతో మాట్లాడలేరు. నేను మీకు మొదటి నుంచి చెప్తున్నా కదా, ఎందుకంటే ఇంకా చాలు బతిమాలు కొట్టాలి, మీరు చాలా గొప్పవాళ్ళని చెప్పుకోవటాలి, ఇంకా మనం చూస్తా పెట్టుకున్నాం మనం. నేను మీకే కాదు చెప్పుకున్నా, ఈ మాటలు నాకు వర్తిస్తాయి అది అర్థం చేసుకోండి. మీకు ఈ చెప్తున్నటువంటి మాటలు నేను ఆచరించబోతున్నాను. నేను ఈ 5 రోజులు నేను ఆచరించి చూపించాను నేను మీకు. దీని తర్వాత మీరు ఈ తీవ్రతతో జీవించటం నేర్చుకోండి. నాకు ఉద్యోగం ఉంది, నాకు పని ఉంది, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను ఏం చేస్తానో నాకు తెలీదు, నాకు అనవసరం అండి. పిలిచేవాడికి పెళ్ళం పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకుంటూ ఉండుంటారు. యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా అడుగుతారా, ఇది నా భార్య ఏమైపోతుంది, నా పిల్లలు ఏమి, వాడు ఏం చేస్తాడు, వాడు యుద్ధం చేస్తాడు. తర్వాత వాళ్ళ పెళ్ళం పిల్లలు ఏమవుతుందో ఎవరు చూసుకుంటారు, గవర్నమెంట్ చూసుకుంటారు. భగవంతుడు కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీకు భగవంతుడు మీ పెళ్ళం పిల్లల్ని చూసుకోలేడు అనుకుంటే అసలు మీకు భగవంతుడి మీద ఏ విధమైనటువంటి అవగాహన లేదు. అలాంటి వాడు భగవంతుడికి అర్హలే. ఇక దమ్ముండాలి, ఆ ధైర్యం ఉండాలంటే అవగాహన అవుతుంది అది దేవ సంస్కృతి అంటే. నాకు దేవత మీద విశ్వాసం ఉన్నది, భగవంతుడి మీద విశ్వాసం ఉన్నది, నాకు మనుషుల మీద విశ్వాసం లేదు అని ఎవడవుతే అనగలడో. నా చుట్టూ చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. ఎప్పుడైతే ఒక్కసారి మీ హృదయాలలో ఆ భగవంతుడు ఉద్భవిస్తాడు. కృష్ణుడి జన్మ దానికి పెద్ద ఉదాహరణ. కంసుడు చెరసాలలో పెట్టున్నాడు, బండికా నా తాళాలు వేసున్నాయంత. దేవకీ వసుదేవులు కూడా ఎంచేయండి అంతేగా. కానీ ఎప్పుడైతే కృష్ణుడు పుట్టి ఆ దైవ కార్యం చేద్దాం అనుకుని బయలుదేరాడు, ఏమైంది, అన్ని మార్గాలు వచ్చేసాయి. అంతేత నాకు మార్గాలు రాలేదు అని మీరు అంటే అర్థం ఏంటో తెలుసా, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా పనిచేయటానికి ఉద్రిక్తత చూపించలేదు. సన్నద్ధత చూపిస్తే సంకెళ్ళు తెగుతాయి, ద్వారాలు తెరుచుకుంటాయి, యమునా నది కూడా మీకు దారి ఇచ్చి తీరుతుంది. ఇచ్చిందిగా, మరి మాకిస్తే వెళ్తాం, ఇస్తే వెళ్తాం, నువ్వు మొదలెడితే తీరుతుంది. అది అర్థం చేసుకోండి. దేవ సంస్కృతి అంటే అది. అంతే తప్ప మీ దగ్గరికి ఎవడో వచ్చి మీ కాళ్ళ మీద పడి ఏం చేయలేదు. కృష్ణుడు అందరి దగ్గరికి వెళ్ళాడు, రాముడు అందరి దగ్గరికి వెళ్ళాడు, రాజ్యాన్ని వదులుకుని మరీ వెళ్ళాడు రాముడు. అయితే అడవిడడికి తిరిగాడు. మిమ్మల్ని మీరు ఉన్న చోట సుఖంగా బతుకుతో ఈ పనులు చేయమంటే చేయలేనటువంటి నకరాలు వేసుకున్నటువంటి జాతి, మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే చాలా అనంతమైన నిర్విచార సమాధిలో ఉన్నారు మీరు. వచ్చిన పెద్ద కూడా అది అసలే ఆలోచన లేదు, ఏ ఆలోచన. కానీ నిర్విచార సమాధిలో మహాత్ములు ఉంటారు, రాళ్ళు ఉంటాయి. మన రాళ్ళవా మహాత్ములవా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. నేనేం చెప్పాను, అది నాకేం తెలుసు, మీ లోపల ఏముందో నాకేమైనా తెలుసా. కానీ నాకు తెలిసినది ఏంటి అంటే ఇంత అద్భుతమైనటువంటి అవకాశము ఖచ్చితంగా మీ జీవితాలలో రాదు. గురువుల యొక్క ప్రణాళికను, గురువుల యొక్క సందేశం, గురువులు అని చెప్తున్నాను నేను ప్లూరల్లో. ఇక్కడ శ్రీరామ శర్మాచార్య గురించి చెప్తున్నాను నేను, కానీ నేను అందరి గురువుల గురించి ఇంత విశేషంగానూ చెప్పగలను మీకు. కానీ చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఉన్నా కూడా ఈ స్పందన రహితమైనటువంటి రాళ్ళు రప్పలాగా మీరున్నారే, నాకేం బాధలే, స్పందించగలిగే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. కానీ ఆ సమర్పణ మీరు అర్థం చేసుకోండి. మొత్తము దేవ సంస్కృతి సమర్పణ మీద ఆధారపడింది. కానీ సమర్పణ అంత సులభము కూడా కాదు. కబీర్ దాస్ గారు నేను చేసుకోలేకపోయాను, సమర్థ గురు రామదాస్ గారు నేను చేసుకోలేకపోయాను, ఆఖరికి శ్రీరామకృష్ణ పరమహంసగా పుట్టినా కూడా నేను సమర్పణ చేసుకోలేకపోయాను నా గురువుకి. శ్రీరామశర్మ ఆచార్యగా ఈ జన్మలో నేను సమర్పణ చేసుకోవటం నేర్చుకున్నాను అని ఆయనే చెప్పుకున్నాడు. ఐన్స్టీన్ చెప్పొచ్చు, నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను థియరీ ఆఫ్ రిలేటివిటీ అని. కానీ ఐన్స్టీన్ స్టూడెంట్స్ మేము కష్టపడాలి అనుకోవడం మూర్ఖత్వం. ఇంకేత ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇప్పుడు పదో క్లాస్ పిల్లని చెప్తాడు, వాడు కష్టపడచ్చు. అంతేత శ్రీరామ శర్మ ఆచార్య 4 జన్మలు కష్టపడి నేర్చుకుంటే నేర్చుకుని ఉండొచ్చు, కాక సమర్పణ యోగము మనకి ఈ రోజే రావాలి, ఈ క్షణంలోనే రావాలి. లేకపోతే ఆయన శిష్యులు అవటం ఎందుకు? ఐన్స్టీన్ గురించి నువ్వు చదివి ఐన్స్టీన్ చెప్పినటువంటి సిద్ధాంతం నీకు అర్థమవుతే నువ్వు ఐన్స్టీన్ అంత కష్టపడక్కర్లే, అప్పుడే అర్థమైపోయింది నీకు. ఐన్స్టీన్ నుంచి ఇప్పుడు దాని మీద ప్రశ్నలు ఇస్తారు మనుషులు, దాని మీద ఎస్సేలు రాస్తారు. అంటే వీళ్ళు ఐన్స్టీన్ కంటే తెలివైన వాళ్ళని కాదు, ఐన్స్టీన్ యొక్క అనుగ్రహం పొందారు. ఐన్స్టీన్ ఎలా ఆలోచించాడో అది ఆలోచించటం నేర్చుకున్నారు. ఎంత ఒక క్లాసులో నేర్చుకుంటాడు థియరీ ఆఫ్ రిలేటివిటీ. మేము ఒక క్లాస్లో కూడా కాదు, 6 క్లాస్లో చెప్తాం, దాని తర్వాత డైరెక్ట్గా అటామిక్ ఎనర్జీకి వెళ్ళిపోతాం. కానీ పరీక్షలో పెద్ద ఎస్టేక్ వచ్చింది, 20 మార్కులకు వచ్చింది. ఐన్స్టీన్ నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడు, భగవంతుడు తెలియాలి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. అలాగే గురువు గారు 4 జన్మలు కష్టపడి నేను సమర్పణ నేర్చుకున్నాను అని ఉండవచ్చు, మీకు మాత్రము ఆ గురువు దగ్గరకు ఇన్నేళ్ల బట్టి ఉండి మీకు సమర్పణ రాలేదంటే నాకు కొంచెం అనుమానమే. మీకు షట్చక్ర జాగరణ పంచకోశ అనావరణ అయింది అని నేను నమ్మలేను, కానీ నాకు నా గురువు మీద నమ్మకం ఉంది మీకంటే ఎక్కువ. ఆయన ఏమంటున్నాడంటే అందరికీ జరిగిపోయిందని, మీకే కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి అది అదృష్టం. వాడు భారతీయ శరీరంలో ఉండి ఉంటే ఖచ్చితంగా వాడికి ఈ రెండూ జరిగిపోయి ఉంటాయి. వాడు ఎందుకు గుర్తించలేడు, ఇందాక నేను చెప్పాను కదా ఎందుకు గుర్తించలేడు. హనుమంతుడు సుగ్రీవుడు ఆ వానర ముఖకి రామకార్యం చేస్తే తప్ప వాళ్ళ సామర్థ్యం అర్థం కాలేదు. జత మీరు మీ ఇళ్లలో కూర్చుని మేము మా పనులు చేస్తామంటే మీ సామర్థ్యం ఏమీ పనికిరాదు, మీరు ఇలాగే ఉంటారు. కానీ మీరు కనుక ఈ మార్గంలోకి పడ్డారనుకోండి, ఖచ్చితంగా మీకు ఆ అనంతమైనటువంటి శక్తి మిమ్మల్ని కుదిపి పారేస్తుంది. మీకు తెలుస్తుంది ఆ కుదిపి, మీరు స్థిరంగా కూర్చోలేదు ఇంకా. కానీ నిజమే మాస్టారు, నేను కూర్చోలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను అని అటు ఇటు తిరిగినా లాభం లేదు. అది సక్రమమైనటువంటి మార్గంలో ఆ శక్తి వెళ్ళాలి. ఆ సక్రమమైనటువంటి మార్గాన్ని ఇన్ని రోజులు నేను మీతో చర్చిస్తున్నాను. ఇక్కడ ఈ ఆశ్రమంలో ఓంకార సాధన, ప్రాణాయామాలు, షట్చక్ర జాగరణ, పంచకోశ జాగరణ, పతంజలి యోగ సూత్రాలు, ఆహార నియమాలు, ప్రాణాయామాలు ఎన్నో చెప్పాను నేను. ప్రతిసారి నేను సుబ్బారావు గారికి, సీత ఉన్నటువంటి సీతకి, ప్రకాష్కి కూడా నేను కారులో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇది ప్రకాశం నువ్వు చేయవలసింది అని చెప్తూ ఉన్నాను. గాభరా పడకండి, మీరు మొదలెట్టండి. అది సమాచారం చైనీస్లో, చైనీస్ భాషలో ఒక లోకం వస్తుంది, 3000 కిలోమీటర్లు నడవాలి అంటే నువ్వు ఏమీ చేయక్కర్లే. ఎడమ కాలు తీసి ముందు పెట్టడం, కుడి కాలు తీసి ముందు పెట్టడం, ఎడమ కాలు కుడి కాలు, ఎడమ కాలు కుడి కాలు నువ్వు వేసుకుంటూ వెళ్ళిపో. 3000 కిలోమీటర్లే కాదు, 8 లక్షల కిలోమీటర్లైనా నువ్వు వెళ్ళిపోవచ్చు. చేయవలసింది అక్కడ అడుగు వేయటం మొదలెట్టడం. అడుగు వేయకుండా గాభరా పడిపోయి నాకు ఉత్సాహం వచ్చేసింది అంటే పూనకం వచ్చిందంట. పూనకాలు రాయలతో పనికిరాదు. మనకి సవ్యమైనటువంటి అవగాహనతో, సవ్యమైనటువంటి శక్తిని మీరు ఛానల్ చేసుకుని పరిపూర్ణమైనటువంటి సమర్పణ. ఇంకా మన మార్గం ఎటు వెళ్ళాలి అనేది గురువులు నిర్దేశిస్తారు, కానీ మరి నాకు నిర్దేశించటం లేదే. తన ఆత్మకథ ఇచ్చేసి మొత్తము నా జీవితాన్ని నేను ఎలా జీవించాను, మీరు కూడా అలాగే జీవించండి అని ఆయన చెప్పాక ఇంకా ఏం చెప్పాలి, నీకు నీ చెవులు వచ్చి చెప్పాలా, నీ చేపట్టుకుని నడిపించాలా అని స్పష్టంగా చెప్పాడు. కానీ మళ్ళీ మళ్ళీ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆలోచనలో నా కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా స్నేహితులు నాకు సహకరించటం లేదు, నా శరీరం నాకు సహకరించటం లేదు అనే భావన వస్తే మీరు పరమ మోసగాళ్ళు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అది అర్థం చేసుకోండి, ఇతరుల్ని మీరేం మోసం చేసుకోవటం లేదు, మీరు ఒక మహా అపోహలో జీవిస్తున్నారు. ఎవరూ మిమ్మల్ని ఆపటం లేదు, ఆపలేరు. అన్ని పరిస్థితులకు నీవే కారణం. ఇంకా బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, నువ్వు ఆలోచించబడాలి. గురువులు చెప్పినటువంటి మార్గంలో, సాధనా మార్గంలో నువ్వు కరెక్ట్గా నడుస్తున్నావా లేదా. నువ్వు కరెక్ట్గా నడుస్తూ ఏం చేయాలి, ఇతరులకి నేను నేర్పిస్తున్నాను మీరు రండి అని మళ్ళీ 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 చెప్తూ ఉండాలి. మీరు ఇది కొంచెం మనకి నలగదు, నచ్చదు. ఎందుకంటే మీ ఉద్దేశం ఏంటంటే మీరు రాగానే వాడు మీకు పాదధూళి శిరస్సు మీద వేసేసుకుని మా జీవితం ధన్యం అయిపోయింది, మీలాంటి గురువులు మాకు దొరికారు అని అనరు. అనకపోతే మరి మీకు మీ అహంకారం తృప్తిపడదు. మీకోసం కాదు చేస్తున్నది, అది అర్థం చేసుకోండి. మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ గురువులు ఇది మీ నుంచి కోరుకుంటున్నారు కనుక మీరు గురువులు అయిపోవటానికి కాదు. మనకు ఆ విషయాలు తెలియవు. మనకి చెప్తున్నాను పంచకోశ జాగరణ, అది మనకేం తెలుసు, ఇప్పుడు తెలియదు మనకి. కానీ నువ్వు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే దానికి కావలసినటువంటి శక్తి వాడిస్తారు, మీరు అప్పటికప్పుడు ఇస్తారు. క్లాసుకి మాత్రమే ఇస్తారు, మళ్ళీ క్లాస్ నుంచి నువ్వు బయటకు వచ్చాక నీకేం తెలియదు. నువ్వు కేవలము సమర్పణ చేసుకున్నటువంటి ఒక పనిముట్టుగా మాత్రమే మారుతావు. అది అర్థం కావుతుంది మీకు, క్రమక్రమంగా మీకు అర్థమవుతుంది అది చేసుకుంటూ ఉంటే. అంటే నేను చెప్పినటువంటి ఈ దేవ సంస్కృతికి ఆధారభూతమైనటువంటి ఆ క్రియేటివిటీ, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా సృజనాత్మకత మీద ఎలా రావాలి, దాన్ని అక్కడ ఏం చెప్పుకున్నాం మనం, మాతృదేవో భవ. రెండోది ఏం చెప్పాను నేను, పితృదేవో భవ. ఈ ఉత్సాహాన్ని కాపాడుకోండి. తండ్రి ఎలాగైతే పిల్లల్ని కుటుంబాన్ని బయట పరిస్థితుల్ని కాపాడతాడు, మీలోనే ఆ వైష్ణవీ శక్తి ఉంది, సృజనాత్మక శక్తి ఎలా ఉందో మీలో, మీలోనే ఈ పరిస్థితుల్ని మీరు, ఈ ఉత్సాహాన్ని మీరు పోగొట్టుకోకూడదు, నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలి అంటే మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి, మీలో మీరు చర్చించుకుంటూ ఉండాలి, ఇంకా మేము ఏం చేయగలం, ఎలా చేయగలం. అంతే తప్ప మాస్టర్ వెళ్ళిపోయారు కదా, ఇదంతా మనతో ఎక్కడవుతుంది, మనం కూడా మన ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాళం వేసేద్దాం, మీరు హాయిగా తాళం వేసేసుకోండి, నేను వెళ్ళవలసిన చోటికి నేను వెళ్తా. కానీ మీరు చేయబోయేది నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీలో ఉన్నటువంటి బలహీనతలు ఎత్తి చూపిస్తున్నాను నేను. మీరు చేయబోయేది అదే, ఇంచేంటే మీరు అలవాటు పడిపోయారు, సిగరెట్ తాగేవాడు మూడ్లో ఉండి అందరూ మేము మానేస్తాం మేము మానేస్తాం అంటే వాడు కూడా ఏమంటాడు, నేను మానేస్తానంటాడు, పాపం అలా మెట్లు దిగుతాడు. మిమ్మల్ని నేను కించపరచటందే, మీరు అలవాటు పడిపోయారు దానికి అంతే. ఆ అలవాటు బ్రేక్ చేసుకోండి. మీరు బ్రేక్ చేసుకోలేకపోతే ప్రపంచానికి ఏమీ లోటు రాదు అని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రాముడు కృష్ణుడు వెళ్ళిపోతేనే ఏం జరగలే, ఇంకా మీరు నేను ఉంటే అంత లేకపోతే అంత. కానీ నిన్న పేరు శాస్త్రి పాడేడు కదా, ఉడత కూడా చాలా గొప్పగా చెప్పుకుంది రామవారసి కట్టడానికి మేము కూడా సహాయపడ్డామని. ఉడత కంటే మనం గొప్పవాళ్ళమే, ఉడత కంటే మనకి చేతొచ్చినటువంటి వ్యక్తులమే. అది అర్థం అవటం దేవ సంస్కృతి, దాన్నే పితృదేవో భవ కాపాడుకోవటం. ఇది ఇంతేలే, ఇలాగే జరుగుతుందిలే, మనం దానికి లొంగకూడదు. మనస్సు దిగజారుతూ ఉంటుంది, పరిస్థితులు దిగజారుతూ ఉంటాయి, మూడు బాగుండదు, ఇది అంతే ఇలాగే ఉంటుంది. ఇంజనీరింగ్ అది చదువుతున్నప్పుడు ఇళ్లలో చాలాసార్లు చాలామంది ఇళ్లలో ఫీజులు అవి కట్టలేక చాలా బాధపడతారు వాళ్ళు. అసలు ఎందుకురా నీకు చదువు, చదువు మానే అని కూడా అంటూ ఉంటారు. కానీ మానిపించరు, అంటూ ఉంటారంతే. తర్వాత తల తాకట్టు పెట్టైనా ఎలాగో అలా అవస్థపడి చదివిస్తారు. అలాగా ఎలాగో అలాగా ఈ కార్యక్రమాలు నడిపేటటువంటి సామర్థ్యం దేనివల్ల వస్తుంది అంటే పితృదేవో భవ, మనలో ఉన్నటువంటి అపితృసత్తా, దాన్నే గురువుల యొక్క వైష్ణవీ శక్తి అంటాం మనం. ఇదే యమాను నియమాలు ముద్ర, నేను చెప్తాను అదే ఐదు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార దేవో భవ, అతిథి దేవో భవ, ముద్యాంతి పరిస్థితి. ముద్ర అనేది మానసిక స్థితి, చేత వేసేది కాదు. పితృదేవో భవ అంటే అర్థమైంది కదా, ఈ మూడ్, ఈ ఊపు, ఈ ఉత్సాహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దిగదార్చుకోకూడదు. దీని తర్వాత అప్పుడు ఆచార దేవో భవ. మరి ఏం చేయాలి, మూడవతే బాగానే ఉంది, ఏం చేయాలి అంటే నాకు ప్లీజ్ చూపించి ఓ అద్భుతమైన సంస్థని మన ముందు నిర్మించి, నేను ఇలా నిర్మించాను మీరు నిర్మించుకోండి, ఆయనకే అడ్డులు వచ్చాయి, గురువు గారికి అడ్డు రాలేదని అనుకోకండి, మీకు అసలు అడ్డులేదు మీరు ఊహించుకుని కాబరా పడుతున్నారు. ఆయనకి నిజంగానే అడ్డులు వచ్చాయి, ఆయన భార్యని చంపేయడానికి ప్రయత్నం చేశారు, ఆయన్ని చంపేయడానికి ప్రయత్నం చేశారు, ఆయన ఆశ్రమంలోనే మాతాజీని కొట్టబోయారు, మిమ్మల్ని ఎవరు కొడుతున్నారు అసలు, మీరు అసలు ఉంటే కదా ఆశ్రమంలో, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. తేడా ఆచార్య దేవుడు ఆచరించి చూపించు, ఏదైనా ఆయన అలా చేశాడో నువ్వు అలా చేయి. స్పష్టంగా ఆయన జీవిత చరిత్ర చదువుకోండి, ఆయన జీవిత చరిత్ర గురించి మీరు క్లాసులు పెట్టుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు. ఎవరు రారండి, నీకేమొచ్చని, నీకేదైనా వస్తే వినేవాళ్ళు వస్తారు, అంతేత నువ్వు చదువుకో కూర్చుని. ఎలా చదువుకోవాలి, ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఓ 100 మంది 100,000 మందిని ఎదుర్కొన్నా ఉంటే ఎంత సీరియస్గా చదువుకుంటావు అంత సీరియస్గా చదువుకోవాలి. చదువుకుంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు ఈ మూడు అర్థమయ్యాయి మీకు, మాతృదేవో భవ, ఉత్సాహం తెచ్చుకోవాలి, పితృదేవోభవ ఉన్న ఉత్సాహాన్ని కాపాడుకోవటం, ఆచార్య దేవోభవ అటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఇదివరకు ఎలా చేశారో, ఆ గురువులు ఎలా జీవించారో దాన్ని చూడండి. మీరు వాళ్ళు ఏం సలహా ఇచ్చారు మీకు దాన్ని పాటించండి. నా సలహా కాదు మీరు పాటించడం, వాళ్ళ సలహా, వాళ్ళ జీవితాన్ని. వాళ్ళు ఇప్పుడు పుట్టి చచ్చిన వాళ్ళే, వాళ్ళు ఏదో 5000 సంవత్సరాలు కిందట పుట్టారండి, వాళ్ళకేం తెలుసు ఈ కాలంలో ఉన్నటువంటి బాధలని ఇద్దరు గురించి మీరు అన్నారు. వాళ్ళు ఇప్పుడే పుట్టి మన మధ్యనే జీవించి మన ముందే చచ్చారు. వాళ్ళకి తెలుసు మన పరిస్థితులు ఎలాంటివో, మన బలహీనతలు ఎలాంటివో. అయినా వాళ్ళు అంత ఎత్తుకు ఎదగలిగితే మీరు ఎందుకు ఎత్తలేరు, ఎదగలేరు? ఇదేంటిది ఆచార్య దేవు ఆయన మార్గంలో మనం నడుస్తాం. ఇదంతా తెచ్చిన తర్వాత అతిథి దేవోభవ మీరు కాలాతీత స్థితికి వెళ్ళగలగాలి. ఆ మహాకాల చక్రవర్తి యంత్రము శ్రీ విద్య అందుకు మీకు అందజేయబడింది. అందజేయబడిందంటే అందులో నా ప్రమేయం ఏమీ లేదు, కానీ ఒకే ఒక నా ప్రమేయం ఎక్కడ ఉన్నది అంటే అక్కడ శ్రీ విద్యలో మధ్య ఉన్నటువంటి ద్వాదశ దళాలు ఉండవు. మిగతా అంతా శ్రీచక్రమే. అది మధ్య ఉన్నటువంటి ద్వాదశ దళాలు ఎందుకు పెట్టాము అంటే ఏ విద్య అయినా కూడా గురువు లేకుండా నేర్చుకోలేరు. మీరు శ్రీ విద్య గురించి చెప్పగలిగేటటువంటి గురువులు ఉండే ఉంటారు భారతదేశంలో. భారతదేశం ఎప్పుడు కూడా గురువులు లేకపోవటం అంటూ లేదు, కానీ మన మీద వాళ్ళకి నమ్మకం లేదు నేర్పిద్దామని. లేకపోతే వాడు వచ్చి నేర్పించి ఉండేవాడు. మరి వాళ్ళేమో వచ్చి నేర్పించరు, మనకేమో తెలియదు. అతిథి దేవోభవ అనేటువంటి విద్య నేర్చుకోవాలి. మరేం చేయాలి అంచేత భాగవతానికి సంబంధించినటువంటి 12 స్కందాలు ఎక్కడెక్కడ ద్వాదశ రాశులు ఉంటాయో అక్కడక్కడ గురువు ఉంటాడు. అంచేత అందులోనే గురువును కూడా ప్రవేశపెట్టాం. బాబు మాకు గురువు ఎవరు లేరు, మాకు తెలిసింది ఇది, మీ మీద ఆధారపడి మేము ఈ సాధన చేసుకుంటున్నాం. అంచేత శ్రీ విద్య శ్రీ యంత్రము శ్రీ విద్యకి సంబంధించింది అయితే శ్రీ మహాకాల చక్రవర్తి యంత్రం ఏంటంటే శ్రీ విద్యా విత్ గురువు, గురువు కూడా అక్కడ ఉన్నాడు. అంచేత మనము శ్రీరామ శర్మ ఆచార్య యొక్క అష్టోత్తర శతనామాలతో ఆ ద్వాదశ రాశిని పూజ చేసుకుని, అంటే మనకి డైరెక్ట్గా గురువు లేడు అది నేర్పటానికి, ప్రార్థన చేస్తున్నాం. మనకి కాలము సమయము ఆసన్నమై ఉంటే ఆ గురువు వచ్చి మనకి నేర్పుతాడు అనే నమ్మకం ఉంది. అది తేడా, అంతకంటే ఇంకేం తేడా లేదు. అంచేత మహాకాల చక్రవర్తి యంత్రం అంటే ఏంటనమాట, గురువు ప్లస్ శ్రీ విద్య. ఆ శ్రీ విద్య ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో స్థితిలు నుంచి తిథి లేనటువంటి స్థితికి వెళ్తారు మీరు, అది అతిథి. అంటే అతిథి అంటే మీతో చెప్పకుండా వచ్చేసి భోజనం చేసి వెళ్ళిపోయేవాడినటువంటి కాదు. చెప్తేగా మనం చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని కిందకి లాగిస్తాం, ఎందుకు పనికి రాకుండా దింపుతాం. అంటే మాతృదేవోభవం అంటే మీ అమ్మకి నమస్కారం పెట్టుకో, పితృదేవోభవం అంటే మీ నాన్నకి నమస్కారం పెట్టుకో, ఆచార్య దేవోభవం అంటే నీ గురువుని తిట్టకుండా ఉండు, నమస్కారం కూడా పెట్టుకోకు. ఆచార్య దేవోభవం అంటే నీ గురువుని తిట్టకుండా ఉండు, లోపల తిట్టుకో. ఇప్పుడు మన అర్థాలు అవి. అతిథి దేవోభవం అంటే ఇంటికి వచ్చిన వాడికి తిండి పెడితే చాలు. సిద్ధిసాయి వాళ్ళు మన యొక్క ఈ బలహీనత అర్థం చేసుకుని కనీసం ఒక ముద్ద అన్నం ఏదైనా ఒక జంతువుకైనా పెట్టు చాలయ్యా, మనిషి పెట్టక్కర్లేదన్నా. గురువుల యొక్క మాటలో చేతలో అనుగ్రహము ఉంటుంది, దండన ఉంటుంది. అనుగ్రహం ఏంటి అంటే నువ్వు మనుషులకు పెట్టలేవు కనుక జంతువులు పెట్టుకో చాలు అని అనుగ్రహం. దండన ఏంటి అంటే నువ్వు మనిషి పెట్టే స్థితిలో ఎక్కడున్నావయ్యా, నువ్వు జంతువుకైనా పెట్టుకో, నువ్వు జంతువులే కనుక అని కూడా అనుకుంది. నువ్వు నీకు తగిన వాడికి పెట్టుకుంటావు అంతే కదా, ఎవడో ఏ స్థాయిలో ఉన్నా. ఇంత గురువులతో చాలా ప్రమాదాలు ఉన్నాయి. మీకు అర్థమవుతే ఆయన చేతలు కర్రల్లాగా దెబ్బల్లాగా తిట్లలాగా తవి మిమ్మల్ని ముందుకు లేపుతాయి. అర్థం కాకపోతే కనీసం మీరు చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో పెడుతూ ఉంటాయి. గురువుల యొక్క మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే భగవద్గీతలో తిలక్కి కర్మయోగం కనిపిస్తే, గాంధీకి అహింస కనిపిస్తే, ఇంకోటికి ఇంకోటి ఏదో కనిపిస్తుంది. ఇంకా ఎన్ని అర్థాలైనా కనిపించవచ్చు భగవద్గీతలో. లారీ మార్చేకి అయితే అందులో శాస్త్ర విజ్ఞానం కనిపించింది. 700 రకాలుగా ప్రాణాయామం చేయొచ్చు అని దాన్ని బట్టి చెప్తాడు లారీ మార్చే భగవద్గీతనే. అంటే గురువు యొక్క వాక్యాలు ఆచార్య దేవోభవ, గురువు యొక్క మనస్సుకి వెళ్ళి మీరు స్పందించగలిగితే. ఇందాక నేను చెప్పినట్టే జంతువుకి నువ్వు పెట్టు, ఎందుకు పెట్టు అంటే మనుషుల్ని మనం నమ్మలేము. వీడు ఉచితంగా భోజనం పెడతాడు అని తెలిస్తే చుట్టూ చేరతాడు. అంత తాహత ఎవడుకుంది ఈ కాలంలో? ఇది ఒక అర్థం. రెండో అర్థం ఏంటి, నీకు ఇలా పెట్టడం వల్ల నీకు ఖచ్చితంగా ఇతరులకు అన్నదానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. మూడో అర్థం ఇందాక నేను చెప్పాను కదా, ఎవడు ఎవడ స్థాయికి తగిన వాడికి భోజనం పెట్టుకుంటాడు నాయన, నువ్వు జంతువులకే పెట్టు చాలు, నువ్వు ఇంకా మనుషులకి పెట్టేటటువంటి స్థాయికి రాలేదు, ఇంకా గురువులకి నువ్వేం పెడతావు. కానీ మనం అందరం గురువులకి నివేదన చేసేవాళ్ళమే, తమాషాది. అందరికీ గురువు నివేదన చేసేవాళ్ళం, నిజమైన గురువుకి ఏమీ నివేదన చేసుకోలేము. గురువు ఏదైనా అడిగాడు అనుకో, మీ టైం ఇవ్వాలని, మాకెక్కడ టైం ఉంది మాస్టర్, ఎంత బిజీగా ఉందో మీకేం తెలుసు. అర్థమవుతుందా? ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. కానీ వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటిది ఏంటి అంటే అన్ని పరిస్థితులకి నీవే కాదు, నిర్ణయం మాత్రం నీదే. ఏ గురువు కూడా నీ బదులు నిర్ణయించడు, నిర్ణయించలేడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా చాలా ఆశ్చర్యం వేస్తుంది, నాకు బాధ వేస్తుంది. మనుషులు ఏమంటారంటే, గురువు గారు మీరు నాకు శక్తి ఇవ్వండి మీ పని చేయటాన్ని. అంటే మన మనస్సు అసలు ఎలాంటిదో మీరు ఆలోచించుకోండి. అంటే మీ శక్తితో మీరు పనిచేయాలని మీకే అనిపిస్తుంది. గురువు నీకు శక్తి ఇస్తే చేస్తావు, ఇవ్వకపోతే చెయ్యు. అంటే అసలు నీ గురువు పని చేయాలని ఉందా చేయాలని లేదో నువ్వే చెప్పు. ఆ మాటలో అంతరార్థం ఏంటి? నాకేమనిపిస్తుందంటే నేను చేయను అని చెప్తున్నావు, మర్యాదగా చెప్తున్నావు గురువుకి. నా దృష్టి అది, మరి మీ దృష్టి ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఏ గురువుని, నేను నీ పని చేస్తున్నాను, నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకొని, ఈనాటి వరకు నేను ఎప్పుడూ అడగలేదు, అడగను, నాకు అనవసరం వాళ్ళ గురించి. నేను చాలా స్పష్టంగా చెప్తా, ఇది నేను శ్రీరామ శర్మ ఆచార్య నా గురువు కనుక చెప్పటం లేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అది నాకు నచ్చింది, అది ఐ లైక్ ఇట్. చాలా దివ్యమైనటువంటి మార్గము ఈ మార్గం కనుక మనుషులకు అర్థమవుతే మానవ జాతి సుఖంగా ఉంటుంది అని నాకు నమ్మకం కలిగింది, చెప్తున్నాను. రేపు నాకు ఈ నమ్మకం పోతుంది అనుకోండి, ఇంతకంటే గొప్ప విషయం ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఈయన్ని వదిలేసి ఆ గురువు దగ్గరికి వెళ్తాను నేను. నాకు ఎట్టి విధంగా కూడా మొహమాటం లేదు ఆ మాట చెప్పటాన్ని. ఒక గురువు నన్ను కట్టి పడేయలేడు. ఒకటో క్లాస్ చదివిన తర్వాత రెండో క్లాస్కి వెళ్లాల్సిందే, రెండో క్లాస్ చదివిన తర్వాత మూడో క్లాస్కి వెళ్లాల్సిందే. నేను రెండో క్లాస్ గురువు దగ్గరే ఉంటానంటే ఎట్లా? పదో క్లాస్లో గురువులు ఉన్నారు మీకు, ఆ గురువు దగ్గరే ఉంటాను, నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్ళను అంటే నువ్వు పైకి వెళ్ళగలవు. కానీ ముందు ఆ గురువు చెప్పింది నువ్వు పూర్తిగా నేర్చేసుకున్నావో లేదో చూసుకో ముందు, అది చాలా ఇంపార్టెంట్. 40 మంది గురువులు కలిగినటువంటి నేను శ్రీరామ శర్మ ఆచార్య దగ్గరికి వచ్చాక ఆగిపోయాను. ఆగిపోవటమే కాదు, ఇప్పుడే నేను మీకు చెప్పాను, ఆయన రాసిన 2-3 పుస్తకాలు మాత్రమే నేను చదివి ఇది చెప్తున్నాను నేను మీకు. ఆయన 108 పుస్తకాలు రాశాడు, ఇంత వాల్యూమ్, అవి నాకు పేజీ తిప్పే టైం దొరకటం లేదు నాకు. ఆ 2-3 పుస్తకాలు చదివేసరికి నేను నా జీవితాన్ని వేస్ట్ చేస్తున్నాను, నేను ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇది ప్రజలకి చెప్పాలి, విన్నా వినకపోయినా అది కండిషన్. మీరు అర్థం చేసుకోండి, నేను పట్టించుకోవటం లేదు అసలు ఎవడైనా వింటాడా విన్నాని. ఈ క్లాసు కూడా నేను చాలా స్పష్టంగా ఇక్కడికి రాబోయే ముందు చెప్పాను నేను. ఇది ఇందుకు నేను ఈ క్లాసులు పెడుతున్నాను అంటే, 22 ఏళ్ల పాటు అనేక మందితో నాకు లింకు ఉన్నది. నా జీవితంలో వచ్చినటువంటి మార్పు, నా జీవితంలో వచ్చినటువంటి ప్రేరణ ముందు మీకు చెప్పకుండా బయట వాళ్ళకి నేను చెప్తే నేను మీకు ద్రోహం చేశానేమో అని అనుమానం నాకు. మీరు వింటారు అని కాదు నేను చెప్పేది. ఒక గ్రూప్ ముందుకెళ్తోంది, ఒకడికి ఒక వజ్రం దొరికింది. నాకు బాబు ఇటు వెళ్ళాను, వజ్రం దొరికింది అని చెప్పే బాధ్యత ఉంది మంచివాడికి. అవుతే చెడువాడవుతే ఏం చేస్తాడు? అసలు చెప్పడు, పోతాడు. కానీ నా ధమ్ము ధైర్యము ఏంటి అంటే, మీకు దొరికినన్ని వజ్రాలు మీరు తీసుకున్నా, నాకు కావాల్సిన వజ్రాలు నాకు దొరుకుతూనే ఉంటాయి, అంటే నాకేం భయం లేదు. లూట్ సకేతు లూట్ అంటాడు కబీర్ దాస్, దోచుకోగలిగితే దోచుకో అన్నాడు. ఇంకేట నీకు దమ్ముంటే నువ్వు దోచుకో, నాకు దమ్ముందని నేను దోచుకుంటా. మనం ఎంత దోచుకున్నా కూడా ఆ గురువుల యొక్క ఖజానాలో ఖాళీ అంటే ఏం ఏర్పడదు. మీరు తీసుకుంటూ ఉండండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. అంచేత ఈ భావన అర్థమవుతుంది కదా మీకు. దీనిని అన్ని పరిస్థితులకు నీవే కారణం అనేటటువంటిది మీరు పూర్తి అనమండి. ఏ గురువు కూడా మీకు హెల్ప్ చేయలేడు. ఆ భ్రమ నుంచి మీరు బయటపడండి. చేయలేడు వాళ్ళు, చేయగలిగితే ఈ పాటికి మీకు చెప్పకుండా చేసేసి ఉండేవాళ్ళు. వాళ్ళ కరుణ, వాళ్ళ దయ మీకు తెలియదు అసలు. మీకు మామూలు భౌతికమైనటువంటి తల్లిదండ్రుల ప్రేమ చూసుకుని, సినిమాల్లో చూపించేసుకునే రెండు మూడు ప్రేమ సంఘటనలు చూసుకుని ప్రేమ అంటే ఓహో అనుకుంటున్నారు. గురువుల ప్రేమ మీరు అర్థం చేసుకోలేరు అసలు. అసంభవం అది. నేను అనేక సార్లు ఉదాహరణ చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఆ ఉదాహరణ గుర్తుంచుకోండి. 95,000 సంవత్సరాల కిందట జరిగిన ఒక సత్య సంఘటన చెప్తున్నాను. ఒక ముసలివాడు అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాహం వేస్తుంది. అదే దారిలో ఒక క్రూరుడు, ఒక డెకాయిట్ వస్తున్నాడు. వాడి దగ్గర మంచినీళ్ళ బాటిల్ ఉంది. మంచినీళ్ళు అడిగాడు ముసలాడు. ముసలాడు, నువ్వు చచ్చేటట్టు ఉన్నావు, నీకెందుకురా నీళ్ళు అని చెప్పి సాచి కాలుతో కొట్టాడు. ఆ కొట్టడంలో వీడి బాటిల్ నుంచి రెండు నీటి చుక్కలు ఆ ముసలాడి నోట్లో పడ్డాయి. చచ్చిపోయాడు. ఈ దెబ్బకే చచ్చాడు, నీళ్ళు లేక చచ్చాడో మనకి తెలియదు, కానీ చావడం చచ్చాడు. 95,000 సంవత్సరాల తర్వాత అలహాబాద్లో ఆ దొంగ ఎవడో ఆ వ్యక్తిని కొట్టాడు. వాడు ఒక న్యూస్ పేపర్కి ఎడిటర్గా పనిచేస్తున్నాడు ఇంగ్లీష్ భాషలో. హిమాలయాలలో అప్పుడు దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఒక పరమ గురువుగా మారిపోయి సాధనలో అత్యున్నత స్థితికి వెళ్ళాడు. ఇప్పుడు అతను తన పొందినటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయాలి అని చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి కనిపించాడు. ఈ వ్యక్తి ఎవడు కాల్తో కొట్టాడు. కావురా అన్నాడు. నీళ్లు అడిగితే నీళ్లు పోయిలే, కానీ ప్రమాదవశాత్తు వాడిలో చేతిలో ఉన్నటువంటి రెండు నీటి బొట్టెలు పడిన కర్బ వల్ల వాడి చేత రెండు అద్భుతమైనటువంటి గ్రంథాలు రాయించాడు శిల్పాక్ష సొసైటీ. గురువుల ప్రేమ మీకు ఏమైనా అర్థమవుతుందా? కొట్టిన వాణ్ణి, చంపిన వాణ్ణి, ప్రమాదవశాత్తు నీళ్లలో రెండు చుక్కల నీళ్లు పడితే రెండు మహాపుస్తకాలు రాయిస్తే, ఆయన కార్యక్రమాల మీద మీరు మేము అంతా ఇచ్చేస్తామని నిలబడగలిగితే మీకు వాళ్ళు ఏమిస్తారు మీరు ఊహించలేరు. ఇంకేంటే అసలు మీకు ఏదైనా ఊహ ఉండి ఏడిస్తే కదా. మీకు ఏడవటం తప్ప, నాకు లేదు అని అంటాం తప్ప పని చేయటం అనేటటువంటి చేత కాదు మనకి. ఫస్ట్ క్లాస్ రాలేదో గురువు గారు నెత్తి మీద చేపెట్టండి అంటాడే తప్ప చదువుకుంటానని ఒకడండు. ఒక్క స్టూడెంట్ ఇంతవరకు నేను చూడలేదు ఆ మాట అన్నామండి. నేను చదువుకుంటాను మాస్టర్, నేను నెత్తి మీద చేపెట్టేయండి మాస్టర్, ఫస్ట్ క్లాస్ వచ్చాడు. మరి ఏ గురువు చేయలేడమ్మా, అందుకు చెప్తున్నాను. అసంభవం. గురువులకి ప్రేమ అవుతే చాలా ఉంది, కానీ ఎక్కడో అక్కడ లింక్ ఉండాలి. నువ్వు కాలుతో కొట్టైనా సరే నీ చేతిలోంచి రెండు చుక్కల నీళ్లు ఆయనకు పడి ఉండాలి. లింక్ ఉండే ఆడవాలి. ఎక్కడైనా అనుగ్రహం ఇవ్వాలి అంటే గురువు, అది ఎంత చిన్న లింక్ అయినా పర్వాలే. ఎప్పుడో చిన్నప్పుడో ఎప్పుడో శ్రీకృష్ణుడు చేయి తెగిపోతే చిన్నగా బ్లేడ్ కోసుకున్నది, ద్రౌపదీ దేవి తన చీర ఎదురు చూసి ఇప్పుడు కడితే మానభంగం జరుగుతున్నప్పుడు దాన్ని అనంతంగా పెంచేసాడు. కానీ ఆ సంఘటన జరిగి ఉండకపోతే ఏడ్చుకొని ఉండేవాడు. ఏమి చేయలేడు శ్రీకృష్ణుడు కూడా. చేత మీరు తప్పటడుగులైనా ముందు దీని మీద వేయటం నేర్చుకోండి. ఈ మార్గంలో మీరు తప్పటడుగులు వేసినా మీకు లాభమే అని మీకు అర్థమవుతే ఇన్ని పిచ్చి వేస్తాలు వేరు. వాడు రాలేదు వీడు రాలేదు అంటూ వాడు రాకపోవటమే మీకు మహాద్భుతమేమో. అవుడు నీకు పోటీ లేడు. వాడు కూడా వచ్చేస్తే గురువు ప్రేమ మళ్ళీ పోటీ వచ్చి విడుస్తుంది. పోటీ ఉండదు. ఎందుకు అంటే అనంతమైనటువంటి గురు ప్రేమలో ఇంకో కోట్లాది మంది వచ్చినా ఏం తగ్గదు. కానీ మనం స్వార్థ పరులమే కదా. కొన్ని ఆస్వార్థంతో అయినా మీకు తెలివితేటలు ఉంటే ఒంటరిగా లేచి నుంచోండి. గురువు గారు కూడా అదే చెప్తారు ఆయన, ఏకలా చెరువురే, ఒంటరిగా నువ్వు నడవలసిందే ఈ దారమ్మట. మన అదృష్టం బాగుండి ఇంతమంది మనకి దొరుకుతున్నారు, కనిపిస్తున్నారు. కానీ ఇంతమంది మీరు స్పీడ్గా దారమ్మట వెళ్తాను అంటే వస్తారో రారు నాకు తెలియదు. రాబోయేటటువంటి 1 సంవత్సరం రోజుల్లో ఏం జరగబోతుందో మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. అర్థమైంది కదా? క్లాసులు అర్థమయ్యాయా? దేవ సంస్కృతి అంటే ఏంటో అర్థమైంది కదా? దేవ సంస్కృతి అంటే మీ జీవిత విధానం పూర్తిగా మారిపోవాలి. బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు సహాయపడుతున్నారు అనే భ్రమ పోవాలి. ఆ అసలు దేవ సంస్కృతి ఏంటంటే గురువు మీద ఆధారపడగలగటం, భగవంతుడి మీద ఆధారపడగలగటం. మీరు ఏమి చేసినా కూడా భగవంతుడి వల్లే జరుగుతున్నది అనేటటువంటి ముందు విశ్వాసం. తర్వాత తర్వాత మీకు అనుభవం తెలుపుతుంది అదే కరెక్ట్. మనుషులు ఎవడూ హెల్ప్ చేయటం లేదు, చేసేది అందరిలో ఉన్నటువంటి ఆ ప్రేరణే. ఇది దేవ సంస్కృతి. ఈ దేవ సంస్కృతి యొక్క దిగ్విజయం కావాలి. దిగ్విజయం అంటే అర్థం ఏంటి? ఈ భావము, ఈ ఐడియాస్ ముందు ప్రపంచం అంతా విస్తరించాలి. విస్తరించాక ఎవడు పట్టుకుంటాడు ఎవడు పట్టుకోకూడదు అన్నది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కేవలము ఒక విషయమే అడుగుతున్నారు, మేము చెప్పినటువంటి ఈ విషయాలు మీరు చెప్పటం మొదలెట్టండి. స్టార్ట్ టెల్లింగ్. నువ్వు పండితుడు అవ్వక్కర్లేదు, ఆచార్యులు సిద్ధ పురుషుడు అవ్వక్కర్లేదు, శ్రీరామశర్మ ఆచార్య ఇలా చెప్పాడు అని చదివేటమే. శ్రీరామశర్మ ఆచార్య ఇలా చేయమన్నాడు అనటమే. ఇలా అనుటో కొంచెం మనం దాన్ని కూడా ఆచరణలో పెట్టగలిగితే, ఆచరణలో పెట్టగలిగితే ఆయనకి ఇంకా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము అన్నది గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? ఇక్కడ నేను మీకు బ్రేక్ ఇస్తున్నాను. నేను బ్రేక్ ఇస్తాను. గంట అయింది, 4:30కి మొదలెట్టాను, 5:30 అయింది.